అధికారం ఎక్కడిది అన్న వద్ద మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ అధికారంతో అయితే ఆయన తన యొక్క పరిచర్యను కొనసాగిస్తా ఉన్నాడు, అదే అధికారాన్ని తన యొక్క శిష్యులకు ఇస్తూ పంపిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చాలా విషయాలు నిన్న చాలా చక్కగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మరింతగా మరి లోతుగా ఈ యొక్క డిస్కషన్ లో అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. మరి నిన్నటి దినం చక్కగా మనకు సమయం వచ్చింది కాబట్టి మరింతగా మీరు సిద్ధపడి వచ్చారని నేను అనుకుంటున్నాను. మరి ఉన్నటువంటి అందరికీ కూడా మేలుకరంగా దీవెనకరంగా ఈ యొక్క సెషన్ ఉండే విధంగా మీరు మంచి మంచి ప్రశ్నలు మంచి మంచి డిస్కషన్ జరిగించాలని నేను కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థనతో ఈ యొక్క డిస్కషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు. దేవ, మీ సన్నిధి కాపుదల మా మధ్య నుంచి నిన్నటి దినమంతా దేవ మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ ఉదయ కాలంలో వేకుజామునే మీ సన్నిధానంలో చేరి మీ స్వరం వినడానికి దేవ మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. దేవ మరి ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా ఆయన మీ యొక్క లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి లేఖనాల ప్రకారం మేమందరం కూడా జీవించడానికి సహాయం దయచమని, మంచి డిస్కషన్ జరగడానికి సహాయం దయచమని దేవ మరి కుడి వచ్చిన నీ బిడ్డలందరికీ మాకందరికీ దీవెనకరంగా దేవ మీ యొక్క ఉద్దేశాన్ని మాకు తెలియపరచమని వేడుకుంటూ ఈ సెషన్ అంతా దేవ మీ యొక్క అధ్యక్షతన మీరే మాకు తోడుగా ఉండి సహాయం దయచమని వేడుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. రైట్, నిన్న ఒక క్రమంగా మనము డిస్కషన్ ఈరోజు ఒక వచనం వెంబడి వచనం మనం డిస్కషన్ చేసుకుంటా వెళ్ళిపోదాము. అందులో ఉన్నటువంటి చాలా మంచి ప్యాసేజ్ మనం చూస్తా ఉన్నాం. విక్టర్ పాల్ బ్రదర్, మొదటి వచనం గురించి మీరు ఇంకేమైనా డిస్కషన్ చేశారా, ఇంకేమైనా స్టడీ చేశారా?
లేదు సార్, మొదటి వాక్యంలో ఉన్న మాటలు నిన్న డిస్కస్ చేశాను సార్, నాకు ఇంకేమో సందేహాలు లేవు సార్.
ఓకే, అయితే ఒక ప్రశ్న, ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఆజ్ఞాయిస్తున్నాడో ఎవరి కాడికి వెళ్ళమంటున్నాడు? వీళ్ళ కాడికి వెళ్ళమంటున్నాడు కదా, యూదుల వద్దకి వెళ్ళమంటున్నాడు కదా, అది శాశ్వత కాలమా లేకుంటే టెంపరీగా మీరేమనుకుంటున్నారు? అది మీ వచనం కాదు కదా, అయినా పర్లేదు మీరు చెప్పచ్చు
సార్. అది శాశ్వత కాలం అయితే కాదు సార్, 23 వాక్యంలో దాంట్లో కన్క్లూడింగ్ చేస్తున్నారు సార్, ఇస్రాయేల్ పట్టణంలో సంచారం చేసి ఉండరని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అంటున్నారు. శాశ్వత కాలం కాదని నేను అనుకుంటున్నాను సార్. స్వార్థ విస్తరింపబడుతుందన్న ఆలోచన ఓ ప్రభు ఈ 23 వాక్యాన్ని మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుంది సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇంకా చక్కగా పార్టిసిపెంట్స్ కూడా మీరు చక్కగా చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది, మీరు చాట్ బాక్స్ ద్వారా కూడా మీకున్నటువంటి ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం 23 వచనాల వరకు ఏమన్నా సందేహాలు ప్రశ్నలు ఉండేలా మీరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేయవచ్చు. మీ యొక్క ఇవి కూడా మీ యొక్క ప్రశ్నలు కూడా ఖచ్చితంగా తీసుకోబడతాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రైట్, సో మొదటి 4 వచనాల్లో దాదాపుగా క్లియర్ గా చేయబడ్డాయని అనుకుంటున్నాము. 5-6 వచనాల్లో 5-7 వచనాల్లో లావణ్య సిస్టర్ గారు ఇంకేమైనా ఎక్స్ట్రా మీరేమన్నా స్టడీ చేయడం జరిగిందా లావణ్య గారు? లావణ్య సిస్టర్ గారు లేదా ఇంకెవరైనా పార్టిసిపెంట్స్?
సార్, 8 వాక్యంలో ఒక మాట ఉంది కదా సార్, రోగులను స్వస్థపరచడి, చనిపోయిన వారు లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టడి, ఉచితముగా పొందితేవి ఉచితముగా ఇవ్వుడి అన్నారు కదా. అది ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఉచితంగా ఇచ్చాను కదా, దాన్ని ఉచితంగా చేయమన్నారు, కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఎలా అంటే, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు అయితే క్లియర్ గా చెప్పారు కదా, మీకు ఎలా అర్థమవుతున్నది? ఉచితంగా, ఖచ్చితంగా ఉచితంగానే ఇవ్వాలి. మీరేమనుకుంటున్నారు చెప్పు, దాని వివరణ ఇవ్వదలుచుకుంటే వివరణ ఇవ్వచ్చు.
నేను ఉచితంగానే చేయాలి సార్, పరిచర్ అనేది ఉచితంగానే చేయాలి, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అలా కనిపించలేదు. సంఘాల్లో కానీ స్వార్థ కూటాలు కానీ అలా కనిపించలేదు, డిమాండింగ్ ఉంది, ఫిక్స్డ్ ఉంది. అది ఎలా అర్థం చేసుకోవాలి? అది ఇప్పుడు ఉండేది కరెక్టా, లేకుంటే వాళ్ళు ఉచితంగా చేస్తే వాళ్ళ పోషణ ఎలా అన్నది ఒకసారి డిస్కస్ చేసి బాగుంటుంది సార్.
పోషణ అంటే
వాళ్ళ యొక్క ఇప్పుడు వాళ్ళ ఆయా ప్రాంతాల్లో తిరిగి సువార్త ప్రకటన చేస్తున్నారు, అప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వ వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఎలా చేయగలరు అన్నది ఒక డౌట్ ఉంది. అదే ప్రకారం ప్రభు ఉచితంగానే చేయమన్నారు కదా, మరి ఉచితంగానే చేయాలా లేకుంటే డబ్బులు ఆశించాలా అన్నది ఒకసారి
ఆశించొద్దని క్లియర్ గా చెప్తా ఉన్నాడు కదా, ఎలాంటి ఆశించొద్దు.
పదే వాక్యంలోనే ప్రభు మళ్ళీ చెప్తున్నారు, పనివాడు తన ఆహారం పాత్రుడు కాడ అన్నట్లు మాట్లాడుతున్నారు, అందుకని అడిగాను సార్.
అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఆహారాన్ని పాత్రుడు అంటే అవసరాల కొరకు తీసుకోవడం చెప్తున్నాడు కదా, అవసరాల వరకే, మనకి ఏదైతే అప్పటికి అవసరతలు ఉంటాయో ఆ అవసరతల వరకే తీసుకోండి అన్నట్టుగా చెప్తున్నట్టుగా అర్థమవుతుంది కదా. అక్కడ మీకు అక్కడ ప్రశ్న ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఉచితంగా మీరు దాని మీద ఏమీ ఆశించొద్దు అంటే, ఏదైతే ఏసైచ్చినటువంటి అధికారం ఉందో ఆ అధికారాన్ని పెట్టుబడిగా పెట్టద్దు, బోధ చేసేటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే ఈ స్వస్థతలను బట్టి కావచ్చు, మీరు ఎక్స్ట్రా ఏమి ఆశించొద్దు, మీరు ఉచితంగా పొందుకున్నారు ఉచితంగా ఇచ్చేసేయని చెప్తున్నాడు. పదో వచనంలో చెప్పేటువంటిది ఏం చెప్తా ఉన్నారు, పనివాడు జీతానికి పాత్రుడు అంటున్నాడు, మన అవసరతలు అక్కరతలు ఏవైతే ఉన్నాయో అక్కరతల వరకు ఖచ్చితంగా తీర్చబడతాయని చెప్తా ఉన్నారు. అందులో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందా?
లేదు సార్, నాకు డౌట్ లేదు.
అవును
అవును సార్,
ఇక్కడ పార్టిసిపెంట్స్ చక్కని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. రచయిత అయినటువంటి మత్తయి భక్తుడు తన పేరు ముందు సుంకరి అనే పెట్టుకుంటున్నాడు ఎందుకని అనేటువంటి ప్రశ్న అడుగుతా ఉన్నారు, దీని మీద ఏమన్నా చెప్తారా? రెండో వచనంలో, మూడో వచనం చెప్తాడు, సుంకరి అయిన మత్తయ్య తన గురించి తను రాసుకుంటూనే, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
సార్ మా ఆలోచన ఏంటంటే సార్, మత్తయ్య గారు రాస్తున్నప్పటికీ దేవుని యొక్క ప్రేరణ ద్వారానే రాస్తున్నారు కాబట్టి ఆయన యొక్క ఐడెంటిఫికేషన్ మనకు తెలియడానికి రాశారని నాకు అర్థమవుతుంది సార్.
ఓకే, మిగతా పార్టిసిపెంట్స్ కూడా రెస్పాండ్ అవుతారా? రాజు నాగరత్నం
గారు బ్రదర్ చెప్పినట్లు కూడా, మరి అప్పుడప్పుడు ఐడెంటిఫికేషన్ కావాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కేటగిరీకి చెందినాడు కాబట్టి ఇది ఐడెంటిఫికేషన్ గా చెప్పుకున్నట్టే బైబిల్లో ఉంది. తన రాసేటప్పుడు కూడా దేవుడు బోధించినట్లు ఆయన ఐడెంటిఫికేషన్ కోసమే రాశాడని నేను కూడా అనుకుంటున్నాను.
అంటే ఐడెంటిఫికేషన్ కోసం, రైట్? శేఖర్ బ్రదర్ తన యొక్క ఐడెంటిటీ తన గురించి పాత స్థితితోనే చూపించుకుంటా ఉన్నారు తప్ప, మరి గొప్పగా కనిపించుకునేటువంటి ప్రయత్నం తను రాస్తున్నప్పటికీ కూడా గొప్పగా కనిపించేటువంటి ప్రయత్నం చేయలేదు అనేటువంటిది శేఖర్ బ్రదర్ చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు.
సార్ సార్
అంజలి గారు
సార్ వందన
ఇక్కడ ఏంటంటే శంకరి తను పాపి కాబట్టి తన పాపి జీవితంలో నుంచి యేసు క్రీస్తు వారు తనను రక్షించారు కాబట్టి దానిని ఒక సాక్ష్యంగా అక్కడ కనపరుచుకుంటున్నారు బ్రదర్. ఎందుకంటే శంకరి అనేవాడు ఖచ్చితంగా పాపి అనేది అందరికి తెలుసు కాబట్టి తను రక్షించబడ్డాడు, తను సాక్ష్యార్థంగా జీవిస్తున్నాడు అనే దానికి మరి అక్కడ తన పేరుని శంకరిగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది అనేది నాకు అర్థమైన బ్రదర్.
రాజశేఖర్ బ్రదర్ మీరు చెప్తా ఉన్నారు చెప్పండి. సో నేటి కాలంలో అయితే చాలా మంది రెవరెండ్ అని, రైట్ రెవరెండ్ అని, లేకుంటే అపోస్తలులని గొప్ప గొప్పగా చెప్పుకునేటువంటి, ప్రజెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మత్తయి భక్తుడు తన గురించి చెప్పుకుంటూ కూడా తన యొక్క పూర్వపు స్థితిని మెన్షన్ చేస్తా ఉన్నాడు. దీన్ని బట్టి తనకున్నటువంటి గొప్పలకి కాకుండా నేను తన యొక్క దీనస్థితిని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీకేమన్నా
సార్
చెప్పండి.
మనం ఒక మత్తయ్య గారినే కాదు కానీ సార్, లూకా గారిని చూస్తే కూడా ఆయన వైద్యుడు అని రాయబడి ఉంటుంది. అలాగే ఒక వాక్యం నేను కోట్ చేయాలని ఆశపడుతున్నాను సార్, ఆయన పెంట గుప్పల మీద ఉన్న వారిని తీసి ఉన్నతంగా హెచ్చించి రాజుల గృహంలో నివసించే స్థితిలోనికి తీసుకొచ్చే దేవుడని. అలాగే అపోస్తల కార్యాలు రాయబడి ఉంటాయి సార్, వీరు విద్య లేని పాపనని గ్రహించి వాళ్ళు ఏస్తూ ఉండిన వారని వాళ్ళు
తెలుసుకున్నారు. గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటూ అలా చెప్తున్నాడు అనేది ఇక్కడ మన భావం తీసుకుంటున్నాం.
అలాగే తీసుకుంటున్నావా? కాకపోతే వాళ్ళ యొక్క స్థితిని బట్టి ప్రభు అని ఎంతగా హెచ్చిస్తారో అనేది, వాళ్ళ పాత స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నారన్నది, ప్లస్ వారిని ఎలా హెచ్చిస్తున్నారు ప్రభు అన్నది కూడా రానున్న అపోస్తల కార్యాలు మనం చూస్తే మనకి అర్థమవుతాయి సార్. అందరూ కూడా దేవుని యందు బాగా బలంగా వాడబడిన వారే. కాకపోతే వాళ్ళ స్థితి ఒకప్పుడు పాత స్థితి ఇదే అన్నది, వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ మనకు తెలియపరుస్తున్నది అనేది అని ఆలోచిస్తున్నాం సార్. ప్రైజ్ లార్డ్ సార్.
రైట్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. షామిల్ బ్రదర్ మీకేమన్నా సమాధానం వచ్చింది అని అనుకుంటున్నాను. రైట్, శంకరి ఖచ్చితంగా పాపి అని సిస్టర్ అన్నారు. అలా అని బైబిల్లో, అంటే బైబిల్లో రాయబడిపోయినా అక్కడున్నటువంటి యోధియ సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళు ఎలా చూస్తారంటే ఖచ్చితంగా శంకర్లనే చూస్తారు, శంకర్లని పాపులుగానే గుర్తిస్తారు. వాళ్ళు యూదులకు సపోర్ట్ గా కాకుండా రోమిలకు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వారిని చాలా. రెండవది, డబ్బుల కోసం ఎక్కువగా వాళ్ళు ఆశపడుతూ ఎక్కువగా వాళ్ళు జనాలను పీడిస్తూ కలెక్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళని పాపులుగానే అక్కడున్నటువంటి యోధయ సమాజం, మరి పాపులు శంకరులు ఒకే విధానంలో వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా కూడా మనం గమనించుకోవచ్చు. రైట్, నిన్న ఒక మంచి విషయాన్ని మనం డిస్కషన్ లో ఆపేశాము. యోధా ఎంపికను యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసి కూడా ఎందుకు యోధా భక్తుడి ఎంపిక చేశాడు అనేటువంటిది డిస్కషన్ లో మనం ఆపేశాం. దీని గురించి ఏమైనా మాట్లాడతారా? యోధా తన యొక్క స్వభావము తెలిసి కూడా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు యోధాని ఎంపిక చేశారు?
ఇప్పుడు యోధాను ఎందుకు ఎంపిక చేశారంటే, తన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులు కూడా తనతో ఏకీభవిస్తూ తను చేస్తున్న ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేస్తూ ఆయన యేసుప్రభులు వారు చేసిన ప్రతి దానికి కూడా వారు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఆయన చేసిన క్రమంలో ఆయనకి దగ్గరగా ఉంటూ, సపోర్ట్ మీద ఆయనకు దగ్గరగా ఉంటూ అన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఆయన పరిచర్యలో సహాయపడుతూ ఉండేవారు. అటు రీతిగానే దేవుని దగ్గర ఉన్నటువంటి మంచి గొప్పతనం ఏంటంటే అందరినీ సమానంగా చూస్తారు, పాపిని పాపం లేని వారిని కూడా. ఇప్పుడు ఆయన మనసులో ఉన్నది యేసు ప్రభుల వారికి తెలిసి కూడా ఆయనకి ఎందుకు ఆయన్ని వీరితో పాటు ఉంచారంటే, మారుతారు అనే ఒక మంచి నమ్మకం విశ్వాసం కలిగిస్తున్నారు కాబట్టి యేసు ప్రభుల వారు ఈయన కూడా మారుతాడని ఉద్దేశంతో తన తన తను చెప్పిన చొప్పున జరిగిస్తారనే మంచి అభిప్రాయంతోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన్ని కూడా ఆ 11 మందితో పాటు 12 వారిని కూడా సమానంగా చూశారని నా అభిప్రాయం బ్రదర్.
రైట్, శేఖర్ బ్రదర్ చక్కగా చెప్తా ఉన్నారు. సో తప్పు చేస్తానని తెలిసినప్పటికీ ఆయనకు ఒక అవకాశాన్ని ఇక్కడ ఇస్తా ఉన్నాడు అనేటువంటిది. సో అందరితో పాటు ఆయన కూడా మరి దేవుని యొక్క అధికారాన్ని పొందుకున్నట్లుగా తన యొక్క దేవునికి సమీపంగా ఉన్నప్పటికీ మరి ఆయన యొక్క హృదయపు స్థితి సరిగా లేకపోవడం వల్ల మరి ఆయన తప్పిపోవడం జరిగింది. మరింతగా ఆయనకు అవకాశం ఇచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువు మారుతానికి ఇంకా అవకాశం ఇచ్చాడు. ఇచ్చినటువంటి అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల మరి అతను అట్లా అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రైట్, పార్టిసిపెంట్స్ చాలా చక్కగా మంచి మంచి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఒకసారి ప్రశ్నలు కూడా మనం చూద్దాం. ఆ రోజు ఇశ్రాయేలీయులకు మాత్రమే కృప అనుకుంటున్నారా, కానీ సుంకరులు కూడా దేవుని కృపను పొందుకుంటారు అని ఇతరులు తెలుసుకోవడానికి అని లిల్లీ రోజు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి చెప్తా ఉన్నారు. సో ఇస్రాయేలీయులకే కాదు సుంకరులకు కూడా దేవుని యొక్క కృపను విస్తరింపు చేశాడు అనేది మనం చూస్తా ఉన్నాం. సరే, సుంకము పన్ను అటువంటి వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడని అర్థం. అవును, సో ఆయన మార్చడానికి ప్రదీప్ అని చెప్తా ఉన్నాడు, ఇంకా మారడానికి అవకాశం ఇస్తా ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. అనిల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి చెప్తున్నాడు, యేసు నేను మిమ్మల్ని 12 కొన్ని ఏర్పరచుకోవడం లేదా మీలో ఒకడు. అవును, యేసుకు ఈ వచనాన్ని బట్టి మారడానికి చివరి వరకు కూడా యోధాకి యోహాన్ సువార్త 6:70 వచనంలో చెప్పినట్టుగా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పను. యోధా యొక్క హృదయపు స్థితి తెలిసినప్పటికీ ఇంకా కూడా మరి మారడానికి అవకాశం ఇస్తున్నట్లుగా మనం గమనించుకోవచ్చు. రైట్, ఇంకా నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఇంకేమైనా, రాజుగారు ఇంకేమైనా మీరు ఎక్స్ట్రాగా స్టడీ చేసిందని చెప్తారా? దయచేసి పార్టిసిపెంట్స్ స్పీడ్ గా రెస్పాండ్ అవ్వాలి, మనం స్లోగా కాకుండా కొద్దిగా స్పీడ్ గా రెస్పాండ్ అవుతుంటే బాగుంటుంది. బ్రదర్ పాయింట్ వైజ్ చెప్పండి, ఇంకేమైనా ఎక్స్ట్రా మీరు స్టడీ చేస్తున్నట్లు.
నేను 10:8-9 ద్వారా నేను స్టడీ చేసింది ఏంటంటే దేవుని కృప రక్షణ ఆ యొక్క ఆత్మీయ బహుమతులు అన్ని మనకు ఉచితంగా పొందుకున్నాం కాబట్టి అవి ఉచితంగానే మనం ఇవ్వాలని చెప్పి తెలుసుకున్నాను బ్రదర్. అదేవిధంగా ఇతరులకు దేవుని ప్రేమను సువార్తను సేవను అందించే దాంట్లో కూడా ఎటువంటి స్వార్థం లేకుండా మనం అందించాలని నేను తెలుసుకున్నాను బ్రదర్. అదేవిధంగా భూమిని తలకిందులు చేసే సువార్త ప్రకటించడం కోసమే కదా 12 శిష్యుల్ని కొన్ని పవర్స్ ఇచ్చి పంపించడం జరిగింది కాబట్టి వీటన్నింటినీ ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఉచితంగా తీసుకున్నాం కాబట్టి ఉచితంగానే మనం
అందించాలి. ఒక ప్రశ్న, 9 చేతి కర్రను సిద్ధపరచుకోవద్దు అంటున్నాడు, బట్ మార్కు సువార్తలో మనం చూస్తే 6:8 కర్రను తీసుకోవడం చెప్తున్నాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పార్టిసిపెంట్స్ ఇంకెవరైనా చెప్తారా? ఇక్కడ 10:9 చేతి కర్రను కూడా సిద్ధం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. మార్కు సువార్త 6:8 అక్కడ చేతి కర్రని అనుమతిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రెండింటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పార్టిసిపెంట్స్ మీ యొక్క సమాధానం.
ఎందుకంటే ఇక్కడ దేవుడు పూర్తిగా వీళ్ళకి అన్ని సమకూర్చి అన్ని రకాలుగా వీరికి సహాయపడలాగిన దేవుని కృప మెండుగా వీళ్ళకి ఇచ్చారు. ఆ సమయంలో వీళ్ళకి చేతికర్రతో కూడా పని లేదు. ఆ చేతికర్ర సపోర్ట్ అండ్ సపోర్ట్ మీన్ చేతికర్ర అంటే సపోర్ట్, ఇంకా వేరే సపోర్ట్ లేదు. దేవుడు ఉన్నప్పుడు ఏంటంటే దేవుడితో పాటు ఉన్నారు కాబట్టి ఆయన సర్వము వీళ్ళకి అప్పటికి ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళని ఇచ్చి పంపిస్తున్నాడు. ఆ వీరు పరిచర్య చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కటి మీకు సకలము.
పాయింట్ వైజ్ చెప్పండి, మిగతా వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతారా? ఇక్కడ మత్తయి సువార్త 10:9 చేతి కర్రను కూడా మీరు తీసుకెళ్లొద్దు అని చెప్తున్నాడు. బట్ మార్కు సువార్త 6:8 ప్రయాణం కొరకు మీ చేతి కర్రను తప్ప అంటున్నాడు. ఈ రెండింటి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు?
ఇక్కడ ఏది జరిగినను మరి దేవుని పైన ఆధారపడాలి గాని మరి వారి బలహీనతల మీద గాని, బలహీనతలు ఉన్నాయని గాని లేకపోతే వారికి ఉన్నట్లు మీద కూడా దేని మీద ఆధారపడకూడదు బ్రదర్. సంపూర్ణంగా యేసుక్రీస్తు పైన ఆధారపడి ఆయన మీద విశ్వాసం నుంచి ముందుకెళ్లాలనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు బ్రదర్.
రైట్, ఇంకెవరైనా చెప్తారా? సో మత్తయి సువార్త 10:9 చక్కగా దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలని చెప్తా ఉన్నారు. చక్కగా మీరు చెప్తా ఉన్నారు. ఇంకా ఇంకెవరైనా మరింత ఇంకేమైనా యాడ్ చేయగలుగుతారా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ పార్టిసిపెంట్స్
చెప్పండి. అంటే ఇక్కడ మనం ప్రయాణం కొరకు, అంటే ఇప్పుడు యేసుప్రభు శిష్యులుగా ఇద్దరు పంపించాడు కాబట్టి మనం ప్రయాణం కొరకు ఏం చేస్తామంటే చాలా, ఇప్పుడు ఉదాహరణకు నేను ప్రయాణం చేయాలంటే ఒక 2-3 రకాల దుస్తులు అవన్నీ పట్టుకుని ఎప్పటికి 4-5 రోజులు సరిపడా తీసుకుని వెళ్తాం. కాబట్టి అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఏ రోజు సరిపడా ఆహారం కానీ, అప్పుడు ఏంటి ఇస్రాయల్ కాలంలో ఇప్పుడు మనకి ఆహారం కావాలంటే ప్రార్థన చేసిన వాళ్ళు జీవుడిచ్చారు. మరి ఈ రీతిగా మనం ఏంటంటే ఒక 4-10 రోజులకు సరిపడే పదార్థాలు పట్టకపోకుండా మనకు కావాల్సిన వస్తువులు కాకుండా మీకు ఒక 2 జతలు ఉంటే ఒక జతతోనే ఉండి ఒకటి 7 వరకు ఇవ్వనట్టుగా ఇక్కడ ఏంటంటే ప్రతిది కూడా దేవుడు సమకూరుస్తాడు కాబట్టి మనం రేపటి గురించి ఆలోచించుకుంటూ వెళ్ళమని, దేవుడి మీద ఆధారపడి వెళ్ళినట్టయితే మనకు దేవుడు అన్ని కూడా సమస్తం సమకూరుతుందని నాకు అర్థమైంది బ్రదర్.
రైట్, చాలా చక్కగా చెప్తా ఉన్నారు. మనకి పార్టిసిపెంట్స్ లో ఒక మన లిల్లీ రోజు ఫైర్ డిపార్ట్మెంట్ సిస్టర్ గా చెప్తున్నారు, అప్పటికే చేతికర్ర ఉంటే తీసుకుని వెళ్ళొచ్చు అని మార్క్ భక్తుడు చెప్తా ఉన్నాడు. అలాగే కొత్తగా చేతికర్రను సంపాదించుకోవద్దని మత్తయి భక్తుడు చెప్తా ఉన్నాడు అనేటువంటిది సిస్టర్ గారు చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇద్దరు చెప్పినటువంటి సందర్భం, ఇద్దరు కూడా మరి మత్తయి భక్తుడేమో సిస్టర్ గారు చెప్తున్నట్లుగా కొత్తగా దాని కొరకు కొత్తగా ఏర్పాట్ల కోసం మీరు కాన్సన్ట్రేషన్ చేయొద్దు, ఉన్నవాటితో వెళ్ళిపోండి. అప్పటికే గనక మీ వద్ద కర్ర ఉంటే గనక మరి ఆ కర్ర తీసుకుని వెళ్ళిపోండి కొత్త దాని కోసం. సో ఇద్దరు భక్తులు చెప్తుంది ఒకటి, ఇద్దరు కాంట్రడక్షన్ కాదు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో దేవునిపై మనం ఆధారపడాలి అంతే తప్ప సన్నాహాలపై కాదు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఉన్నటువంటి సాధారణమైనటువంటి సహాయాన్ని వదిలివేసుకోవద్దు, మరి కొత్త వాటి కోసం మీరు సిద్ధం చేసుకోవద్దు అనే విధంగా మరి మత్తయి భక్తుడు చెప్తున్నట్లుగా ఉన్నటువంటి సాధారణమైనటువంటి సహకారాన్ని మీరు తీసుకోవచ్చు అన్నట్లుగా మార్కు భక్తుడు చెప్తున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, పార్టిసిపెంట్స్ ఇంకా నెక్స్ట్ రూపు సతీష్ గారు గాని నాగరత్నం గారు గాని మీ యొక్క స్టడీ చేసిన దానిలో ప్రశ్నలు ఏమైనా అడుగుతారా?
స్టడీ చేసిన దానిలో ప్రశ్నలు ఏమి లేవు కదా. ఈ 10వ అధ్యాయంలో పనివాడు తన ఆహారం నాకు పాత్రుడు కాడా అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని సేవకై మరి శిష్యుల్ని పంపిస్తూ ఉన్నప్పుడు మరి వారు తినడానికి గాని లేకపోతే వారి సొంత అవసరాలకు కానీ వేటిని కూడా తీసుకెళ్లొద్దనని చెప్పారు. అలాగే మరి మేము ఎలా తినాలి ప్రభువానని మరి శిష్యులకు సందేహం వస్తుందేమోనని చెప్పి ఆ పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా, అంటే నేను పంపిస్తున్నాను కాబట్టి ఆ మీకు మిమ్మల్ని పోషించేవాడు నేనే అన్నట్లుగా అక్కడ నాకు అర్థమైంది బ్రదర్.
అట్లాగే 11వ వచనం కూడా, 11వ వచనంలో
నిన్న యోగ్యుడిని ఎంచుకోవడం గురించి నేను నిన్న మాట్లాడటం జరిగింది.
నిన్న డిస్కస్ చేశాం యోగ్యుడు అంటే కేవలం, యోగ్యుడు అంటే మరి డబ్బులు ఉన్నారు లేని వాళ్ళని కాకుండా పాపం లేనివాడు అని కాదు కానీ, సంపన్నుడు అని కాదు కానీ, ఎవరైతే సువార్తను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారో, హృదయం సిద్ధంగా ఉన్నారో మరి వారి వద్దకు వెళ్ళొచ్చు అనేటువంటి. ఇక్కడ విచారించండి అంటే, విచారించండి అంటే ఎలా అర్థం చేసుకోండి
అక్కడ ఏంటంటే, అసలు ఎవరు యోగ్యుడు అనేది వాళ్ళు విచారించకుండా ఆ ఎవరో తెలుసుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోకూడదు, ముందు గుర్తించాలన్నమాట. అంటే ఇప్పుడు వీడు యోగ్యుడు అన్నంత మాత్రాన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అవుతారు కదా. విచారణ చేయాలి వాళ్ళకి, కొన్ని దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొంత విచారణ చేయాలి, అలాగే అక్కడున్న ప్రజలను కొంత విచారించాలి. ఎవరెవరైతే మరి దేవుని పైన భయభక్తులు కలిగి ఉంటున్నారో, దేవుని మీద నమ్మకం కలిగి ఉంటున్నారో మరి అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది బ్రదర్. దాన్ని బట్టి దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి విచారణ అనేది చేయాలి.
అందుకే
యోగ్యులు వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళొచ్చా అనేది అడిగాను బ్రదర్ నేను. కాకపోతే ధనం ఉంటే అవసరానికి తగినంత ఉండాలి కానీ ఎక్కువగా ఉండకూడదు.
సో వచ్చినటువంటి ప్రతి ఆహ్వానాన్ని కూడా తొందరపడి తీసుకోకుండా కొద్దిగా విచక్షణని వినియోగించి సో మనము నిర్ణయం తీసుకోవాలి, జ్ఞానంతో యుక్తంతో నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విధంగా సిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తా
ఉన్నారు. ఎవరైతే అనేది అవును బ్రదర్.
ఎందుకని
బ్రదర్ ఒకసారి చెప్పరా ఏమన్నారు?
అక్కడే ఉండమంటున్నారు కదా 10వ అధ్యాయము 11వ వచనంలో.
అంటే ఇప్పుడు వేరు వేరు చోట్లకి వెళ్ళొద్దు, ఎక్కడైతే ఫస్ట్ యోగ్యుడిని ఎవరించుకున్నారో అక్కడే ఉండమన్నారు బ్రదర్. అనేక మరి పక్కన ఇళ్ళకు కానీ వేరే వేరే చోట్లకు కానీ వెళ్ళి బస చేయొద్దు. మీరు యోగ్యుడని ఎంచుకున్నారు కాబట్టి అక్కడే ఉండండి మీ పని పూర్తయ్యే వరకు అని అని చెప్పారు.
సో మధ్యలో ఎక్స్ట్రా ఆఫర్లు వస్తే, మంచి మంచి సౌకర్యాలు ఉన్నటువంటి ప్రదేశం వస్తే షిఫ్ట్ అవ్వద్దు అనేటువంటి అర్థం చేసుకోవచ్చు.
అవునవును బ్రదర్, వస్తాయి. ఎందుకంటే వీళ్ళు మరి దేవుని పని చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి దురాత్మ అంటే దుష్టుడు ఏ విధంగా అయినా మరి పక్కన వాళ్ళల్లో కార్యాలు చేయొచ్చు, వాడుకుంటాడు దుష్టుడు. అలా వాడుకోకుండా మరి వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ పని అనేది చేసుకుంటూ ఉండమనేది అర్థమైంది బ్రదర్.
అట్లాగే సిస్టర్ గారు, చార్మి పెడతారు అంటే తినడం త్రాగడం చేయొచ్చు, ఇతర వస్తు రూపంలో ధన రూపంలో ఇస్తే తీసుకోవద్దు అని అర్థం చేసుకోవాలా అంటున్నాడు. ఇది వేరే కాంటెక్స్ట్ బ్రదర్ అడుగుతుంది, పనివాడు జీతానికి పాత్రుడు అనేటువంటి కాంటెక్స్ట్ లో అడుగుతా ఉన్నారు. రైట్, నెక్స్ట్ 12వ వచనం సిస్టర్.
బ్రదర్ 12వ వచనం ఏంటంటే, ఇప్పుడు యోగ్యుల్లో మనం ఎవరింటికి వెళ్ళినా మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి అదొక విషయం అన్నమాట. వాళ్ళకి మీకు శుభం కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక అనేది ఆ ఒక సందేశం ద్వారా ఏంటంటే వాళ్ళకి ముందుగా మంచి జరుగుతుంది అనేది వాళ్ళకి కూడా నమ్మకం ఉంటది. తర్వాత వచనాల్లో చూస్తే ఆ శాంతిని వాళ్ళు పొందుకోవడానికి మరి వాళ్ళు యోగ్యులో కాదనేది కూడా, యోగ్యుడైతే వాళ్ళ దగ్గర ఉంటది, లేకపోతే వీళ్ళతోనే వచ్చేస్తుంది అనేది కూడా తెలియజేశారు బ్రదర్.
యోగ్యమైన ఇల్లు అనేది ఎలా తెలుస్తుంది, తేలాలంటే దానికి ఏం చేయాలి? ఆల్రెడీ ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం యోగ్యమైన ఇల్లు అంటే. సో ఎవరైతే సువార్తకి అంగీకారంగా సిద్ధంగా ఉంటారో హృదయం వినేదానికి సిద్ధంగా ఉంటారో, దేవుని పని పట్ల దేవుని గౌరవంగా ఎవరుంటారో వాళ్ళు అనేటువంటి ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మనం కూడా ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు యూదులకు చెప్పినట్లు మనం కూడా శుభం అని శుభం కలుగును కాక అని చెప్పాలా అని బ్రదర్ అడుగుతున్నారు. సో దేవుని పని మీద వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలుగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అలా చెప్పాలి అనేటువంటి సిస్టర్ గారు చెప్తా ఉన్నారు. రైట్, ఇంకా మిగతా పార్టిసిపెంట్స్ 13వ వచనం నుంచి సతీష్ బ్రదర్ ఇంకేమైనా మీరు డిస్కస్ చేశారా?
ఓకే సార్, నాకు ఏం క్వశ్చన్స్ లేవండి.
మీ సమాధానం దానిపై నిలిచి ఉంటుంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి బ్రదర్? 13వ వచనంలో
మీ సమాధానం అంటే మనం ఏ ఇల్లు అంటే మనం ఎక్కడికే వెళ్తాం ఇంట్లో అది యోగ్యమైనది అయితే మిమ్మల్ని చేర్చుకొని దేవుని స్వార్థను అంగీకరించినట్టయితే ఆ సమాధానం అంటే మన దేవుడు యోగ్యమైన అంటే ఎవరైతే చేసిన ఆయన అంగీకరిస్తారో మరి ఆయన రక్షణ గురించి అంగీకరిస్తారో అది సమాధానం అంటే ఆ ఇంటికి రక్షణ మరి దేవుని తెలుసుకుంటారు కాబట్టి అది సమాధానంగా ఉంటుంది అన్నట్టు ఆ ఇంటికి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మనం పోయినప్పుడు వాళ్ళ సువార్తను అంగీకరించకుండా వాళ్ళు అసలు మరి దేవుని గురించి వినకుండా కూడా కొంతమంది ఉంటారండి. అందుకే ఏ ఇల్లు అయితే యోగ్యమైనగా ఉంటుందో ఆ ఇంటికి మీరు సమాధానం వస్తుందని చెప్తున్నారు బ్రదర్.
ఓకే బ్రదర్. ఇంకా 14-15 వచనాలు ఇంకేమన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్రదర్?
అయితే ఎవరైతే మరి ఆ శిష్యులు చేసుకుని క్రీస్తు యొక్క సందేశాన్ని వింటారో మరి ఈ రాయబారులు ఉన్నారు కాబట్టి ఎవరైతే ఉంటారో సువార్తని మరి అంగీకరిస్తారో వారికి సమాధానం ఉంటుంది. అదే రీతిగా ఏంటంటే కొంతమంది సువార్త కూడా విన్న తర్వాత కూడా చూసిపిచ్చే వారు కూడా ఉంటారు బ్రదర్. అందుకే ఇక్కడ ఏంటంటే అయితే అసలు వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు అన్నట్టుగా మరి ఎవరైతే మరి దేవుని అంగీకరిస్తే ఆ సువార్తను అంగీకరిస్తే వాళ్ళకు మరి ఉంటుందండి. మరి ఇంకా ఇని కూడా ఇని అన్నట్టుగా ఉన్నవారు కూడా ఒంటరిగా మిగిలిపోతారని నా యొక్క ఉద్దేశం బ్రదర్.
పార్టిసిపెంట్స్ ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు సువార్త సేవకుడు వెళ్లి సువార్త చెప్పిన తర్వాత అంగీకరించకపోతే బాధ్యత సరిగ్గా చెప్పనందుకు అంటే ఎవరిది బాధ్యత? వాళ్ళు దేవుని సంతకం నడిపించబడకపోతే బాధ్యత ఎవరిదని మనం తీసుకోవచ్చు? చెప్పండి.
సువార్త విన్నా ఆ మనిషిదే బాధ్యత. మనల్ని ప్రకటించుకున్నారు, మనం ప్రకటన చేస్తున్నాము. ఎవరైతే విని అంగీకరిస్తే వాళ్ళు ప్రభు సంతకి నడిపించబడతారు. వాళ్ళు అంగీకరించబడకపోతే దానికైతే మనం బాధ్యులం కామని వారికి వారే బాధ్యులు సార్. వారి ఎద్దకు వచ్చింది సువార్త, వారు అంగీకరించలేదు. దానికి వాళ్ళు
సేవకుడి కాదు అని విక్టర్ పాల్ బ్రదర్ చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారా?
చెప్పండి. విక్టర్ పాల్ బ్రదర్ చెప్పినట్లే బ్రదర్, మరి సువార్త చెప్పిన తర్వాత అంగీకరించినప్పుడు మారు మనసు పొందినప్పుడు ఆ దీవెన ఆశీర్వాదము వారికి వస్తుంది. అంగీకరించినప్పుడు అంటే వారి మనసును వారు కఠినం చేసుకున్నప్పుడు వారి ఆ స్వభావానికి వారే బాధ్యులు అవుతారు అనేది నేను కూడా.
వారే బాధ్యులు తప్ప సేవకులు బాధ్యులు కాదు అనేది కూడా సిస్టర్ చెప్తాను. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవుతారా?
ఇప్పుడు సిస్టర్ గారు చెప్పినట్లు ఇప్పుడు వీరిని సువార్తను ప్రకటించమన్నారు. సువార్త ప్రకారము ఆ ఇంటికి మేలు కలగాలని చెప్పేసి వారికి సువార్తను ప్రకటించారు. నమ్మి ఆ సువార్త ఎందుకు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు, వారు రక్షింపబడతారు. నమ్మని వారు ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేయటం అనేది నా అభిప్రాయం కూడా బ్రదర్.
ఇక్కడ బాధ్యులు విన్నవారా చెప్పినవారా అనేటువంటిది ప్రశ్న.
విన్నవారే బ్రదర్, చెప్పిన వారు అందరికి సమానంగానే బోధిస్తారు. అందులో రక్షింపబడిన వారు మంచిగా ఉంటారు, రక్షింపబడిన వారు మరి వీరు బాధ్యులు కాదుగా. బోధించిన వారు బాధ్యులు కాదు,
విన్నవారే బాధ్యులు.
అయితే మనము బోధి ఎవరైతే బోధిస్తా ఉన్నారో వారు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మనసుకి, దేవునికి విధేయత చూపించి బోధించాలి. అది బాధ్యత మరి సేవకుల పైన, దేవుని బిడ్డల పైన ఉంటుంది. దేవునికి విధేయత కాకుండా మరి ఎలా పడితే అలా బోధించి మరి బాధ్యత అంతా వారిదే అనడం అనేటువంటిది సరైనది కాదు. మనం దేవునికి లోబడి మనం బోధించినప్పుడు ఆ తర్వాత మన బాధ్యత కాదు అయి ఉంటదని నేను అనుకుంటా ఉన్నాను.
సార్ ఇక్కడ అదే 14 వాక్యంలో రాయబడి ఉంటుంది సార్ కింద, ఆ పట్టణమైనను విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయడం అన్నారు. అక్కడ అంటే మీరు అక్కడికి వెళ్ళినట్లు కూడా ఆనవాళ్ళు ఉండకూడదు అన్న మాట మనకు అర్థమైతే సేవకుని యొక్క బాధ్యత అక్కడికి అయిపోయింది. వాళ్ళు వినట్లు కఠినంగా ఉన్నారు. ఆ పట్టణం మీదకి ఏం వస్తుందని కూడా 15 వాక్యంలో రాయబడింది. సొదొమ గొమొర్ర గొమొర్ర ప్రదేశముల గతి ఓర్వదగిన ఉండండి. అంటే విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే ఏ పట్టణంలో అయితే మిమ్మల్ని వాళ్ళు చేర్చుకోలేదు, వాళ్ళు అంగీకరించట్లేదు, వాళ్ళకి సొదొమ గొమొర్ర పట్టణమే మేలు. వాళ్ళకు వచ్చినటువంటి ఉగ్రత కన్నా ఇంకా తీవ్రమైన ఉగ్రత వస్తుందని రాయబడింది. అపోస్తల కార్యాల గ్రంథంలో 8:18-6 చూసినట్లయితే పౌలు గారు కూడా యూదుల్లోకి వెళ్లి స్వార్థ ప్రకటించినప్పుడు వాళ్ళు అంగీకరించరు. ఆయన ఏం చేశారంటే అక్కడ ఆయన వస్త్రంలో దులిపేసుకుని, నేను మీ నాశనానికి మీరే పాత్రలు, నేను అన్ని జనుల మధ్యలోకి వెళ్ళిపోతానని అపోస్తల గారు వెళ్ళటం అనేది మనం అక్కడ చూడగలుగుతున్నాం సార్. ఎవరు సువార్త అంగీకరించరో దానికి వాళ్ళే బాధ్యులు అనడానికి ఈ వాక్యాలను కోట్
చేసుకోవాలి.
అదే సార్, వీళ్ళ యొక్క వీళ్ళు చేసినటువంటి పని వీళ్ళు చేశారు, కానీ వీళ్ళు ఎవరైతే వెళ్ళి సువార్త ప్రకటించారో వారి యొక్క
అదేదో మనం కోపంతోనో లేకపోతే వాళ్ళ మీద దీనితోనో కాదు,
కానీ
అది ఒక సాక్షాంతమై మనం అక్కడ సాక్ష్యాన్ని విడిచిపెట్టడమే తప్ప అది కూడా కోపంతో కాకుండా శాంతంతోనే. అదే అంటే ఒకవేళ తిరస్కరిస్తే, దేవుని యొక్క సువార్తను తిరస్కరిస్తే ఏం చేయాలి దేవుని సేవకులు అనేటువంటిది అక్కడ మనకి చెప్పబడుతుంది. అలా తిరస్కరించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది 15వ వచనంలో మనకు మరింతగా వివరిస్తా ఉన్నారు. సో కాబట్టి అక్కడ ఏదో వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళ మీద శాపాలు పెట్టడం కాదు, వాళ్ళ మీద ద్వేషించడం కాదు, జస్ట్ వాళ్ళు తిరస్కరించారు కాబట్టి శాంతంతోనే వారికి అంటే మరొక సమయం దేవుడు ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంలో జస్ట్ సాక్ష్యంగానే మనం దొలపాలి తప్ప అది ఒక శాపనార్థంగా కాదనేటువంటిది కూడా మనం గమనించాలి.
అది వాళ్ళ సాంప్రదాయం కూడా బ్రదర్.
అవును సిస్టర్. సో కాబట్టి వాళ్ళు తిరస్కరించినంత మాత్రాన అంతతోటి మనం సేవ కంప్లీట్ అవుతుంది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోకూడదు. వాళ్ళ యొక్క టైం, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అప్పుడు రాలేదు. ఇంకొకసారి ఇది బేస్ తో వస్తుంది అనేటువంటిది, వాళ్ళ మీద తిరస్కరించిన కోపము ద్వేషంతో మనం రాకూడదు అనేటువంటిది కూడా మనం గమనించుకోవాలి. రైట్, చాలా చక్కగా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. 15వ వచనంలో వారి స్థితి కన్నా మరి ఘోరంగా ఉంటుంది అనేటువంటిది ఎందుకంటున్నారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది సొదొమ గొమొర్రా పట్టణాల కన్నా ఘోరంగా స్థితి ఉంటుంది, ఎందుకు అంత ఘోరమైన స్థితి వీళ్ళకు ఉంటుంది తిరస్కరించిన వారికి?
బ్రదర్
చెప్పండి.
మార్క్ సువార్త 16:15-16 సార్. మీరు సర్వలోకమునకు వెళ్లి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడి.
బ్రదర్ మీరు అభిప్రాయం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకు ఎందుకు సొదొమ గొమొర్రాల కన్నా వీళ్ళ యొక్క పరిస్థితి ఘోరంగా ఉంటుంది?
అక్కడ ఉన్నటువంటి సువార్తను వినకుండా సార్ వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉండడం సార్. సువార్త చెప్తానే కూడా సువార్తకు లోబడకుండా వారు జీవించే విధానాన్ని బట్టి ఆ శిక్షిస్తుందని మనం చూస్తా ఉన్నాం సార్. సొదొమ గొమొర్ర పట్టణంలో కూడా లోతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు దేవునికి ఇష్టుడై ఎలా బ్రతుకుతున్నాడో వారు తెలిసి కూడా అక్కడున్న ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా దేవునికి అయిష్టకరంగా బ్రతికినటువంటి బ్రతుకును బట్టే అక్కడ వచ్చినటువంటి శిక్షను చూస్తా ఉన్నాం సార్.
రైట్, మరొకరు చెప్తారా ఎందుకు వాళ్ళకి సుధమ గుమర్రాల కన్నా కూడా వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అనుకుంటున్నారు?
అంటే బ్రదర్, ప్రైజ్లాడ్ బ్రదర్, అప్పటి వరకు వీరు సువార్త ఉంది అని తెలుసు, కానీ సువార్తను బోధించిన వారు వీరికి లేరు. చెప్పినను విననప్పుడు అప్పుడు వారు ఇప్పుడు ఈ అంశాన్ని అక్కడ చెప్పినట్లు నాకు అర్థమైంది బ్రదర్. ఎందుకనంటే చెప్పారు, బోధించారు, సువార్త ప్రకటించారు, అయినా వినలేదు కాబట్టి ఇదిగో పలానోళ్ళ కంటే వీళ్ళకి భయంకరంగా ఉంటుందని ఒక విధానాన్ని తెలియపరిచారు బ్రదర్.
రైట్ బ్రదర్. సో అరుణజ్యోతి గారు మనకి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతున్నారు. సుధమ్మ గుమర్రా వారికి సువార్త ప్రకటించబడలేదు, వీరికి సువార్త తెలిసినా లోబడలేదు. సో వారికన్నా కూడా సుధమ్మ గుమర్రా వారికన్నా కూడా వీరికి ఎక్కువగా ప్రకటించబడి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కావచ్చు, అపోస్తలు వారి ద్వారా కావచ్చు, వీరు ఎక్కువ విషయాలు తెలుసుకున్నారు. సో సుధమ్మ గుమర్రా పట్టణాల వాళ్ళు ఇంతకన్నా తక్కువ విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఎక్కువ విషయాలు తెలిసిన వారు ఎక్కువగా లోబడాలి మరి, కాబట్టి ఎక్కువగా లెక్క కూడా ఉంటుంది కాబట్టి. సో సుధమ్మ గుమర్రా లేని అవకాశం మరి యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు, అపోస్తలుల యొక్క బోధలు వినేటువంటి అవకాశం వీళ్ళకి వచ్చింది కాబట్టి వీళ్ళు ఎక్కువగా రెస్పాన్సిబుల్ అవుతారు కాబట్టి వీళ్ళ గతి మరింతగా వినకపోవడం వల్ల మరింతగా ఎక్కువగా అవుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. సుధమ్మ గుమర్రాల పట్టణాలను భక్తిహీనుల వారికి దృష్టాంతంగా మరి ప్రశాంత్ బ్రదరు 2 పేతురు పత్రిక 2:6 చెప్తా ఉన్నారు. రైట్, ముందుకెళ్దాం స్పీడ్ గా. 16:18-18 రూతి సిస్టర్ గారు మీరు స్టడీ చేసి నేను చెప్తారా? త్వర త్వరగా కొద్దిగా స్పీడ్ గా వెళ్ళిపోదాం, 6 అయిపోతుంది కాబట్టి మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం కూడా లేదు, మళ్ళీ చాలా విషయాలు మనం డిస్కస్ చేయాల్సి ఉన్నాయి. గొర్రెల తోడేళ్ళు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ గొర్రెలు, తోడేళ్లు, పాములు, పావురాలు మూడు విషయాలు చెప్పబడుతున్నాయి. మూడు విషయాలు ఏమైనా వివరించగలరా?
గొర్రెలు అంటే శిష్యులను గొర్రెలుగా పోలుస్తూ వచ్చారు బ్రదర్ యేసు ప్రభు వారు. గొర్రెల స్వభావము, సాధు స్వభావం అనేది మనందరికీ తెలిసిన విషయము. తోడేళ్లు అంటే క్రూరమైన స్వభావం కలిగి అవి దాగి ఉండి ఉన్నట్లుండి గొర్రెల మంద మీదకి దాడి చేసి చంపి తినేటువంటి రకం. అంటే అక్కడున్న అక్కడున్న మనుషులు, నేను తోడేళ్ల గురించి పరిసయ్యులు మరి సమాజ మందిరాల్లో బోధించేవారు ఆ కాలంలో ఉన్నటువంటి వారిని ప్రభు గారు తోడేళ్లు అని సంబోధించారని నాకు అర్థమైంది బ్రదర్. వీళ్ళు ఎలా ఉన్నారంటే వేచి చూస్తా ఉన్నారు యేసు ప్రభు వారిని కూడా వేచి చూస్తా ఉన్నారు. ఇది విశ్రాంతి దినం ఎందుకు చేస్తున్నారు, మీరు పాపులతో ఎందుకు భోంచేస్తున్నారు, ఆ విధంగా అన్ని యేసు ప్రభు వెంట వీళ్ళు కూడా వస్తున్నారు, అన్ని చూస్తున్నారు, ఇరికించడానికి ప్రశ్నలు వేయడము అలాంటివి. అంటే చివరికి యేసు ప్రభునే వాళ్ళు అప్పగించారు. అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి మీరు కూడా మరి వివేకంగా ఉండాలి పాముల్లాగా అనే విషయాన్ని చెప్తా వచ్చినారు. పావురంలాగా నిష్కపటంగా ఉండాలి. పావురం గురించి మనకు తెలిసిందే, పరిశుద్ధతకి శాంతికి చిహ్నంగా మరి పావురాన్ని అనుకుంటారు. సో మనం కూడా ఆ విధంగా ఉండాలి. శాంతి అంటే వాళ్ళు హింస కలిగించేటువంటి పనులు చేసినప్పటికీ మనము హింసకి ప్రతిహింస చేయకుండా ఉండాలి అనేది పావురం ద్వారా మనం నేర్చుకుంటాము బ్రదర్. పాము గురించి తీసుకుంటే ఇంకా ఎలా వివేకంగా ఉంటుంది, దాన్ని పరిస్థితిని తప్పించుకొని వెళ్ళడానికి తన బాడీలో పార్ట్స్ ని అది ఏ విధంగా ఉపయోగించుకుంటుందో ఆ విధంగా మనం కూడా సువార్త పరిచర్య చేసేటప్పుడు మరి మూర్ఖంగా మాట్లాడకుండా వివేకం కలిగి మాట్లాడాలి, ఆ సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకొని పోవాలి అనేది చెప్తున్నారు బ్రదర్. ఒకటి రెండు చోట్ల మనకు సువార్తల్లో రాయబడింది యేసు అక్కడి నుంచి వెళ్లిపోయాను, తప్పించుకొని పోయాను అనేసి. సో అట్లా సందర్భాన్ని బట్టి మనము పాముల్లాగా వివేకం కలిగి ప్రవర్తించాలి అనేది ఈ 16వ వచనంలో నాకు అర్థమైంది కదా.
చెప్పండి.
17వ వచనంలో తీసుకుంటే మనుషులను గురించి జాగ్రత్త పరుడి, మహాసభలకు సమాజం అప్పగిస్తారు, సమాజ మందిరాల్లో కొరడాలతో కొట్టిస్తారు అనేది చెప్తున్నారు. ఆ విధంగా తర్వాత శిష్యులకి సంభవించింది, వారిని నిలబెట్టి విమర్శ చేసినారు, యాకోబును చంపించారు, పేతురును కూడా బంధించారు, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. మనం వెనక చదివితే మనకు అర్థమవుతుంది, అపోస్తల కార్యాలు ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఆ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని ముందుగానే ప్రభువు హెచ్చరిస్తూ వచ్చినారు. మనుషులను గురించి జాగ్రత్త పడుడి అనేది ప్రభువు చెప్పారు. మనుషులు అంటే ఇప్పుడు అక్కడ నాకు ఇది ఒక ప్రశ్న బ్రదర్, మనుషులను గురించి జాగ్రత్త పడుడి అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ప్రశ్న బ్రదర్ ఈ వచనంలో.
రైట్, అట్లాగే సిస్టర్ బ్రదర్ చెప్పండి.
తన ఇందాక మేడం వివరించినప్పుడు గొర్రెలను శిష్యులతో పోల్చారు, తోడేళ్లను పరిసయ్యులు శాస్త్రులతో పోలుస్తున్నారు. కానీ ఇందాక మేడమే ఒక ప్రశ్నలు ఏమని ఎత్తారు, మనుషుల గురించి జాగ్రత్త పడి అన్నారు. అక్కడ తోడేళ్లు అన్న మధ్యలో శాస్త్రులు పరిసయ్యులు మనం తీసుకురాలేమన్నది నా ఒపీనియన్ సార్. మనుషులందరి గురించి చెప్తున్నారు, లోకంలో ప్రభుని ఎరగని వారు ఉన్నారు కదా, లేదా యూదుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారిని వ్యతిరేకించేవారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనుషులందరి గురించి తోడేళ్లు వాళ్ళని పోలుస్తున్నారని నాకు అర్థమవుతుంది సార్. ఎందుకు చెప్తున్నా అంటే మహాసభలకు వారు మిమ్మల్ని అప్పగిస్తారు అని చెప్పబడింది. మహాసభలో ఉన్నవారు ఎవరు? వీళ్ళే పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు. అక్కడ అధికారంలో ఉన్నవారే ఆ మహాసభలో ఉంటారు. మనుషులు ఏం చేస్తారంటే మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు అన్నారు. అంటే మనుషుల గురించి జాగ్రత్త పడంటే వారి యొక్క స్వభావాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ వాళ్ళని తోడేళ్లతో పోల్చారన్నది నా అభిప్రాయం సార్.
అట్లాగే బ్రదర్, సో చాలా చక్కగా వివరిస్తా ఉన్నారు. చాట్ బాక్స్ లో కూడా తోడేళ్ళు అంటే ఎవరు, ఆయన వాళ్ళు తోడేళ్ళు అని తెలిసి కూడా ఎందుకు ప్రభు వారి వద్దకు పంపిస్తా ఉన్నారు అంటే ఇక్కడ హెచ్చరిక, సేవలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది ఇక్కడ హెచ్చరికగా, మరి అంత సవ్యంగా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళొద్దు అనేటువంటి హెచ్చరికతో ఇక్కడ శిష్యులకి సేవకులకి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మరి బలహీనంగా ఉన్నటువంటి సాధు స్వభావంతో ఉన్నట్టుగా మనం కనిపిస్తున్నప్పటికీ తెలివిగా వివేకంగా మనం ఉండాలి. సో గొర్రెలు తోడేలు ఆల్మోస్ట్ రెండు ఒకలాగే ఉంటాయి. మరి ఇస్రాయల్ కంట్రీ లా చూస్తే కనుక గొర్రెలాగే మరి తోడేలు కూడా పైకి రూపానికి అట్లా ఉంటుంది. సో రూపానికి అలాగే ఉంటారు, దేవుని బిడ్డలాగా అనిపిస్తారు, బట్ జాగ్రత్త, వాళ్లతో జాగ్రత్త అన్నట్లుగా మరి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి సిస్టర్ గారు చెప్పినట్టుగా మరి పాము ఏ విధంగా అయితే అలర్ట్ గా ఉంటుందో, వచ్చేటువంటి ప్రమాదం చూసుకుంటూ ఎంత అలర్ట్ గా ఉంటుందో, తప్పించుకోవడానికి ఎంత స్పీడ్ గా అది రియాక్ట్ అవుతూ ఉంటుందో, చుట్టుపక్కల పరిస్థితులను బట్టి ఎలా ఉంటుందో అలా మనం అలర్ట్ గా ఉండాలి ఎప్పటికప్పుడు. అట్ ద సేమ్ టైం పావుని వల్ల నిర్దోషం, హింస లేని వాళ్ళంగా మా మీద మీరు ఏదో మాకు నెపం వేశారా, లేకుంటే మనకు వచ్చేటువంటి ఆపదలను బట్టి వాళ్ళ మీద కోపం గానీ ఏమీ లేకుండా స్వచ్ఛమైన స్వభావం మనం కలిగి ఉండాలి. సో దేవుని సేవలో ఉన్నప్పుడు బలహీనులుగా కనిపించినప్పటికీ జ్ఞానవంతులంగా బలమైనటువంటి స్వభావం కలిగి అలర్ట్ గా మరి పావుని వల్ల పవిత్రంగా మరి పరిశుద్ధంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, 17వ వచనంలో
మనుషులు మార్గంలో మరి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి అనేది ముందుగానే హెచ్చరిస్తున్నారు బ్రదర్. ఆయన సేవ చేయడం అంత సులభమేం కాదు, కఠినమే, కానీ ఎలా మీరు వాటి నుంచి తప్పించుకోవచ్చు అనేది వారికి చిన్నగా ఒక అవగాహన కూడా కల్పిస్తున్నారు అనేది.
అవును సిస్టర్ గారు, సో ముందుగానే చెప్పండి
విక్టర్ గారు చెప్పిన దానికి మనుషులందరూ అన్ని అంటే అక్కడ ప్రభువును అంగీకరించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని మనం తోడేళ్ల కింద తీసుకోలేము. ఎవరైతే అపోజ్ చేస్తున్నారో, క్రీస్తు సువార్తను ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ మనం తోడేళ్ల కింద తీసుకోవచ్చు.
రైట్. 16వ వచనంలోనేమో మరి గొర్రెలకి తోడేల పట్ల హెచ్చరికగా మనం చూసుకుంటున్నాం. 17వ వచనంలోనేమో తోడేళ్ళంటే ఎవరో ఇక్కడ మరింతగా మనకి వివరిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే ఎలా అర్థం చేసుకోవాలి అని సిస్టర్ గారు అడుగుతా ఉన్నారు. సో అలానే అందరినీ అనుమానంగా చూడొద్దు, అనుమానంగా చూడమని కాదు కానీ అమాయకత్వంతో ప్రమాదంలో పడద్దు, జాగ్రత్త ఉండండి అనేటువంటి హెచ్చరిక ఇక్కడ దేవుని బిడ్డలకి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నట్లుగా ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ మరి ఎవరి మధ్య మనం ఉన్నామో అనేటువంటిది జ్ఞానయుక్తంగా ఉండడం అనేటువంటిది అవసరం అనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. మరి సభలకు అప్పగిస్తారు అంటే సమాజ వీధుల్లో కొరడాలతో కొడతారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి?
మనం అపొస్తల కార్యంలో చూస్తే యేసుక్రీస్తు నామమును బట్టి మీరు బోధించకూడదు అని వారికి ఖండితంగా ఆజ్ఞాపిస్తారు సమాజ మందిరంలో ఉన్న ప్రధాన యాజకులు వాళ్ళు. సో ఆ విధంగా అంటే యేసు ప్రభువును గురించి బోధించడమే తప్పు అన్నట్లు యూద పెద్దలందరూ కూడా భావిస్తున్నారు. దాన్ని బట్టి మీరు నా గురించి ప్రకటించినప్పుడు సువార్త, దేవుని రాజ సువార్తను మీరు ప్రకటించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు, అధిపతులు మరి రాజులు దగ్గర నిలవబెడతారు అనే విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ వాళ్ళకి ముందుగానే తెలియజేస్తున్నారు. ఇది ఒక సలహాగాను హెచ్చరికగాను కూడా వాళ్ళకి తెలియజేస్తున్నారు.
అవును సిస్టర్ గారు, అప్పుడే కాదు ఇప్పటికూ కూడా మరి చట్టాలు లేకపోతే న్యాయ వ్యవస్థలు మతపరమైనటువంటి విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళన్నీ అందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త ప్రకటించడంలో ఆటంకాలు వేధింపులు వస్తాయి అనేటువంటి హెచ్చరిక మరి అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలా మంది సువార్త ప్రకటించడం అనేటువంటిది చట్ట విరుద్ధము, అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని బోల్డ్ చట్టాలు మనకి వ్యతిరేకంగా వస్తా ఉన్నాయి. మరి అలాంటివి వస్తాయి, మరి సభలకు అప్పగిస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నట్టుగా మనం చూడొచ్చు. మరి దాంతో పాటుగా సమాజ మందిరాల్లో కొరడాలతో పడతారు అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? పార్టిసిపెంట్స్ అని చెప్తారా?
ప్రెసిడెంట్ బ్రదర్, ఆనాటి సమాజంలో ప్రధాన యాజకులు పరిసయ్యులు వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి వారు సుంకాలు ఇవన్నీ వసూలు చేసేవారు. అట్రీతిగానే చర్చిల్లో ప్రధాన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాప పరిహారార్థం పత్రాలు అమ్మేవాళ్ళు డబ్బుల కోసం. ఇప్పుడు దేవుడి సువార్త వీళ్ళకి ఏం చెప్పారంటే మీరు ఉచితంగానే పొందారు, ఉచితంగానే ఇవ్వండి, పాప పరిహారార్థ పత్రాలు తీసుకుంటే పాపం పోదు, పాపాన్ని విడిచిపెడితే పాపం పోదని మీరు బోధించినప్పుడు వీరు ఈ మార్గంలోకి వచ్చేటప్పుడు వాళ్ళకి ఆదాయానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళ స్టేటస్ కూడా పడిపోద్ది, ముఖ్యంగా స్టేటస్ పడిపోద్ది, వాళ్ళని ఎవరో నమ్మరు. కనుక ఇప్పుడు వీళ్ళ మీద ఈ ప్రజల్ని మళ్ళీ వీళ్ళే రేపుతారు, ఈ మనుషుల్ని రేపి వాళ్ళ మీదకి ఉసుకొలిపి వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి వాళ్ళని ఈ మహాసభలకు అప్పచెప్పి మళ్ళీ అక్కడ వీళ్లతో అబద్ధ సాక్ష్యాలు పలికించి వీళ్ళ కొరటాలతో కొట్టిస్తారని నా అభిప్రాయం ప్రధాన.
మరొకరు ఏమైనా చెప్తారా? సమాజ మందిరాల్లో కొడతారు అంటే అలా అర్థం చేసుకోవాలి
అంటే అబద్ధ బోధ చేస్తున్నాడు, తప్పుడు బోధ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని శిక్షించేలాగా ప్రేరేపిస్తారు అనేది అర్థం.
రైట్. ఇంకొకరు ఏమైనా చెప్తారా? నారతం సిస్టర్ గారు చక్కగా చెప్తున్నారు, మరొకరు ఏం చెప్తారా?
అలాగే యేసు ప్రభు వారిని కూడా కొరడాలతో కొట్టించారు కదా బ్రదర్.
అవును, ఇక్కడ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సమాజ మందిరాల్లో కొడతారు అనేటువంటి ఎలా అర్థం చేసుకోవాలి?
యూదులే కొడుతున్నారని కదా. యేసుక్రీస్తు వస్తాడని తెలుసు, మెసీయా వస్తాడని తెలుసు, పాపరక్షణ పాపులను క్షమించడానికి ఆయన వస్తాడనే విషయం యూదులందరికీ తెలుసు, ధర్మశాస్త్రం చదివే వాళ్ళందరికీ. అయితే యేసుక్రీస్తే మెసీయా అనేది వాళ్ళు అంగీకరించలేని పరిస్థితుల్లో ఆయన చేస్తున్న పనులు అంటే తమకి బ్రదర్ చెప్పినట్లు యేసుక్రీస్తు వెంట జన సమూహాలు ఎక్కువ మంది వెళ్లడము ఇదంతా కూడా వాళ్ళకి అసూయను కలిగించడం వల్ల వాళ్ళు ఆ విధంగా కొరడాలతో కొట్టించడం అనేది చేస్తున్నారు, శిక్షించడం, తప్పు చేశారు అని చెప్పి శిక్ష విధించడం. అంటే యేసు సువార్త ప్రకటించడమే దేవుని రాజ్య సువార్త ప్రకటించడమే తప్పు అన్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారు కదా.
సార్ ప్రభు ముందుగానే వాళ్ళకి తెలియపరుస్తూ మీరు వెళుతున్న మార్గము అంత సులువైన మార్గం కాదు, శ్రమలతో కూడిన మార్గంగా ఉంటుంది. ఆ శ్రమలు మీకు సంభవించినప్పుడు దాన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేయాలన్నది ప్రభు వారికి నేర్పిస్తున్నారు సార్. ఆ యాక్సెప్ట్ ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు, అదేవిధంగా మీరు అక్కడ ఏం చేయాలనేది కూడా నేర్పిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని కొడతారు, శ్రమలు వస్తుంది, శ్రమలు కలిగినప్పుడు మీరు విచారపడటము భయపడటము ఏం మాట్లాడాలా మీరు ఆలోచించడం కాదు. ఆ మాట్లాడడానికి ప్రభువు మీకు తన ఆత్మ సహాయాన్ని ఇస్తారు అన్నది కూడా ఆ క్రింది వాక్యంలో మనము దాని గురించిన భాగాలు మనం చూడొచ్చు సార్. ప్రజలాడు సార్, ఈ దెబ్బ తినడం అనేది శ్రమలకే సాదృశ్యంగా ఉంటుంది.
రైట్ బ్రదర్, తప్పకుండా. చాలా మంది చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతున్నారు. రాధే రమేష్ గారు ఏలూరు సహవాసం నుంచి, మరి వెళ్ళము నిన్నోటికి తోడే ఉన్నాను, నీవేమి పలకోవాల్సిన బోధిస్తానని చెప్తా ఉన్నారు. అరుణ జ్యోతి గారు చాలా చక్కగా చెప్పారు, సువార్త పరిచర్యలో దేవుణ్ణి వెంబడించడంలో అన్ని అనుకూలతలు ఉండవు, శ్రమలే ఎక్కువగా ఉంటాయని ప్రభు శిష్యుల్ని సిద్ధపరుస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. మహాసభలు, సమాజ మందిరాలు, మహాసభలు, యూదు న్యాయస్థానాలు, సమాజ మందిర ఆరాధన స్థలాలు అని ఏలియా గారు చెప్తా ఉన్నారు. మరి క్రీస్తు సువార్త సందేశాన్ని ఎప్పుడు ఎదిరింపు ఉంటుందని, నిజదేవుని ద్వేషించే వారు క్రీస్తు శిష్యులను కూడా ద్వేషిస్తారని మనం గ్రహించాలని సుధాకర్ గారి పదపాలను చెప్తా ఉన్నారు. హింస బయట వారి నుండే కాదు మతపరమైన వ్యవస్థ నుంచి కూడా రావచ్చు అని చెప్తా ఉన్నారు. సువార్త నిమిత్తం ఖచ్చితంగా హింస వస్తుంది, వారిని ట్రైన్ చేస్తున్నాడు ఇమ్మాన్యుయల్ బ్రదర్, కరెక్ట్. మరి యూదులు క్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించలేకపోయారు అని ఈరోజు సిస్టర్ గారు చెప్తా ఉన్నారు. రైట్, ముందుగానే ఎలాంటి సమస్యలు వస్తాయో మరి వాళ్ళు సిద్ధపరుస్తామని చెప్పాలి. అదే, సో చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. సో చట్టాలే కాదు, మరి సమాజ మందిరం అంటే శారీరకంగా మరి బహిరంగంగా అవమానం వస్తుందని, మరి గౌరవం మనం కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయని, శ్రమ అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయని ఏసై ముందుగానే మరి ఆ శ్రమలు సమస్యలు శోధనలు వచ్చినప్పుడు వారికి ఆ పరిస్థితులు అప్పుడప్పుడు ఆశ్చర్యపడకుండా ముందుగానే విశ్వాసంతో ఎలా సిద్ధపడాలి అనేటువంటి మెలకువల్ని ఇక్కడ ఏసుక్రీస్తు నేర్పుతున్నట్టుగా మరి, కాబట్టి సేవలో శ్రమలు తప్పు శిష్యులు జ్ఞానంతో సిద్ధంగా ఉండాలి అని నేర్పిస్తున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, చాలా చక్కగా మీరు రెస్పాండ్ అవుతున్నారు, కానీ సమయము 13 నిమిషాలు అయిపోతుంది. కాబట్టి మనము 17 వచనాల వరకు ధ్యానం చేసాం. 18వ వచనం, రూతి సిస్టర్ గారు 18వ వచనం నుంచి ఏమని చెప్తారా?
ఇప్పుడు అధిపతుల యుద్ధకు రాజుల యుద్ధకు తేబడతారు అంటే తప్పు చేశారని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి నిలబెట్టడం బ్రదర్. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ అట్లా ప్రాంతాల్లో కూడా అలాగే జరుగుతా ఉంది. ఉన్న ఒక సేవకులకి జంటకి
సాక్ష్యార్థమై వారి యుద్ధకు తేబడతారు అంటే అలా అర్థం చేసుకోవాలి.
అంటే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు ఈ విధంగా అంటే వ్యతిరేకించబడతారు, హింసించబడతారు అనే సాక్ష్యము అన్యజనులు మరియు యూదులు గ్రహించడం కోసం ఇలా జరుగుతుంది అని బ్రదర్.
ఇంకెవరైనా మిగతా వాళ్ళు కూడా పార్ట్ మన టీమ్ మెంబర్స్ ఇంకేమైనా రెస్పాండ్ అవుతారా? 18వ వచనం, అన్యజనులకు సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యుద్ధకు రాజుల యుద్ధకు తేపడదురు అనేది ఎలా అర్థం చేసుకోవాలి?
ప్రభు నిమిత్తమే మేము ఈ హింస భరించాము అనే సాక్ష్యం చెప్పడానికి కూడా బ్రదర్.
మిగతా పార్టిసిపెంట్స్ మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్
అవుతారు. తప్పుడు బోధలు జరుగుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు అన్నట్టుగా కూడా అధికారుల్ని మరి రాజుల్ని కూడా అడగడానికి, మరి ఇంకొకరు అడగకుండా అవకాశం ఉండటానికి కూడా ఇలా కూడా జరుగుతుంది అనేది బ్రదర్.
రైట్, ఇంకా మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారా పార్టిసిపెంట్స్? మిగతా వాళ్ళు
రైట్ బ్రదర్, సిస్టర్ గారు చెప్పినట్లు అట్లాగే ఇంకొకరిని అడగకుండా అది మనకి తెలియజెప్పినట్లే ఉంది బ్రదర్. నేను ఏకీభవిస్తున్నాను బ్రదర్.
సో ఇక్కడ కేవలం ఇది ప్రమాదం మాత్రమే కాదు, సాక్ష్యం చెప్పడానికి కూడా ఇది ఒక ఛాన్స్ గా మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చా 18వ వచనాన్ని బట్టి?
అవును బ్రదర్, సాక్ష్యార్థమే ఇక్కడ మనకి ఆల్రెడీ దాంట్లోనే ఇచ్చారు, సాక్ష్యంగానే మనం అర్థం చేసుకోవాలి.
అనగా బ్రదర్, ఇప్పుడు వీరిని అధిపతుల యుద్ధకు తీసుకొచ్చినప్పుడు వీరు చేస్తున్నటువంటి అక్కడ వాళ్ళు విచారిస్తారు కాబట్టి వాళ్ళు చేసిన దానికి అందరికీ అర్థం కాకపోయినా వీరి మీద నేరం మోపినా అక్కడ ఉన్న వాళ్ళ కొంతమందికైనా అర్థం అవుతుంది బ్రదర్. నిజంగా దేవుడు అనుగ్రహించినటువంటి కృప చొప్పున వాళ్ళు ఆలోచన చేసినట్లయితే వీళ్ళు చేసింది ఏం తప్పలేదని అధిపతుల దగ్గర కూడా నిరూపింపబడతారు అనేది అక్కడ తెలియజేయటం కోసం అని నాకు అనిపించింది బ్రదర్. సాక్ష్యార్థం అంటే వాళ్ళ దగ్గర విచారణకు వెళ్ళినప్పుడు కూడా
ఇప్పుడు స్టీఫెన్ కూడా సమాజ మరి నిలవబెట్టినప్పుడు, ఈయన తప్పు చేశాడని నిలవబెట్టినప్పుడు అక్కడ ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. అదేవిధంగా పౌలు గారిని కూడా సమాధి మందిరం ఎదుట నిలబెట్టినప్పుడు, అధికారులు ఎదుట నిలబెట్టినప్పుడు ఆయన కూడా అక్కడ నేను అలా అది ఏం చేయలేదు, నేను ఈ విధంగా ప్రకటించాను, ఇలా జరిగింది అని. పేతురు గారు కూడా అట్లా రాజు దగ్గర హెరోద్ దగ్గర నిలబెట్టినప్పుడు సువార్త ప్రకటిస్తూ వచ్చినారు కదా. అంటే సాక్ష్యార్థం, సాక్ష్యం అనేది అంటే ఎందుకు మేము ప్రకటిస్తున్నాం అనేది సాక్ష్యాన్ని మనం అక్కడ పంచుకోగలగచ్చు అనేది కూడా నేను అనుకుంటున్నాను.
వీరు అంటే ఎవరు అనేటువంటిది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తా వచ్చాము. రైట్, చాలా చక్కగా చెప్తున్నారు. చెప్పండి
సార్. 18వ వచనంలో మీరు అడిగినట్లు వీరికి అన్ని జనులకు సాక్ష్యార్థమే అన్నమాట అనిపడుతుంది సార్. వీరికి అంటే అటు ఇస్రాయేల్ ప్రజలకును అన్ని జనులకును సాక్ష్యార్థమే నిలబెడతారు. ఎవరైనా ఒకరిని తప్పు చేసినప్పుడు తీసుకెళ్లి నిలబెడితే వారు ఆలోచిస్తారు ఇతను ఎందుకు నిలబెట్టారు, ఏమి ఇతని చేసిన తప్పేంటి అని ఒక కారణాన్ని అందరూ ప్రజలందరూ ఆలోచిస్తారు. అప్పుడు వారు చెప్పే సాక్ష్యము ప్రభును గూర్చినటువంటి సాక్ష్యంగా ఉంటుంది వారు చెప్పే మాటలు. అది విన్న వారిద్దరికి కూడా అక్కడ పైన వాక్యం ప్రభువించారు నా నిమిత్తం అన్నారు. అంటే క్రీస్తు నిమిత్తం అక్కడ సాక్ష్యార్థమై ఇటు ఇస్రాయేలీలకు ఇటు అన్ని జనులకు కూడా వారు అధిపతులు ఎదుర్కొ తేబడతారు, రాజులు ఎదుర్కొ తేబడతారు అన్నది
రైట్ బ్రదర్. చాలా చక్కగా మీరు చెప్తా ఉన్నారు. శ్రమ అనేటువంటిది కేవలం హింస మాత్రమే కాదు, లేకుంటే ప్రమాదం మాత్రమే కాదు శిష్యులకి, కొన్ని సందర్భాల్లో సాక్ష్యాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఆ శ్రమ అనేటువంటిది దేని నిమిత్తం వచ్చిందనేటువంటిది చూసుకోవాలి. మరి క్రీస్తు బోధ విషయంలో, సువార్త చెప్పే విషయంలో వచ్చిందా, ఇతర కారణాల వల్ల వచ్చిందా అనేది మనం చూసుకోవాలి. మరి క్రీస్తు నిమిత్తం గనక ఆ యొక్క శ్రమ గనక వస్తుంటే గనక అది మరింతగా సాక్ష్యం చెప్పడానికి అవకాశం వస్తుందనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రత్యేకంగా మరి ఎక్కడైతే బోధ అనుమతించబడిన ప్రదేశం ఉంటుందో, అంటే అధికారుల వద్దకు లేకుంటే వాళ్ళ వద్దకు, ఇప్పుడు జడ్జిల వద్దకు లేక రాజుల వద్దకు మనకి సువార్త వెళ్ళని పరిస్థితులు ఉంటాయి. అలాంటి వారి వద్దకు శ్రమ ద్వారా కూడా వారికి సువార్త అందించడానికి అవకాశం ఉంటుంది, సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాధని శ్రమని ఎందుకు అనుమతిస్తాడు అనేటువంటిది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి సాధారణంగా సువార్త చేరని ప్రదేశాల్లో కూడా మరి హింస ద్వారా మరి తీర్పు ద్వారా కూడా అక్కడికి మనం దేవుని యొక్క సువార్తను మరి సాక్ష్యం చెప్పడానికి దేవుడు మనకు వెసులుబాటు ఇస్తాడు అనేటువంటిది ఇక్కడ మనకి మనం అర్థం చేసుకోవచ్చు. మరి అపొస్తలుల గారు 24 నుంచి 26 అధ్యాయాల్లో మరి పౌలు భక్తుడు అనేక మంది మరి పెద్ద పెద్ద నాయకులు ముందుకు తీసుకెళ్లినప్పుడు అక్కడ పౌలు భక్తుడు సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి చాలా మంది పార్టిసిపెంట్స్ కూడా దీని మీద మీరు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే మరి శ్రమ ద్వారా కూడా క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమ కూడా అది మరింతగా మేలుకరంగా మారుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో చాలా చక్కగా మీరు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు, చాలా మంచి విషయాలు మీరు డిస్కస్ చేస్తా ఉన్నారు. అయితే సమయం అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది కాబట్టి 18 వచనాల వరకు మనం ధ్యానం చేశాము. మిగతా ఇది నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాము. ఇంతవరకు మీరు మీ యొక్క అప్లికేషన్ ఒకసారి చెప్తారా, కాంటెక్స్ట్ మొత్తం ఇంతవరకు మనం ఏదో డిస్కస్ చేసామో ఒక స్టోరీ లాగా ఒకసారి చెప్పండి ఒకరు ఎవరన్నా. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ తీసుకుని మనం సమయాన్ని అధ్యక్షుడి వారికి ఇచ్చేద్దాం. ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవ్వండి, మొత్తం స్టోరీ వరకు ఇంతవరకు మనం తయారు చేస్తున్నట్టు ఒకసారి చెప్పండి.
ఈ ప్యాసేజ్ నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది సార్? ప్యాసేజ్ మాట్లాడదేమో 23 వరకు క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాను.
ఓకే బాబు, ఇంతవరకు మనం డిస్కస్ చేసినంత కూడా ఒక స్టోరీ లాగా ఒకసారి చెప్పండి.
కాదు సార్, నేను ఏమంటారు అంటే 23కి ఈ ప్యాసేజ్ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ వీక్ ఇది కంటిన్యూ అవ్వదేమో అంటున్నాను సార్. 23 వరకు ఓవరాల్ గా ఒక క్వశ్చన్ ఉంటే దాన్ని మీరు మీరైనా చెప్పండి, లేకుంటే అడిగేయండి. ఒక
సో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి 19 నుంచి 23 వచనాలు కూడా. మరి అట్లాగా మనం ప్రవర్తించాలి, చాలా విషయాలు ఉన్నాయి. అది నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూ సింపుల్ గా ఒక బ్రీఫ్ లాగా ఇచ్చి కంటిన్యూ చేస్తారు. ఇంతవరకు బ్రదర్ రిమైండర్ బ్రదర్ చెప్పండి.
23 వరకు క్లోజ్, దీన్ని తర్వాత క్లాస్ తీసుకోవటం కుదరదు. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏమైనా అర్థం కాని విషయాలు ఏమిటి, సజీవ వాహిని చూడాలి, అన్వయింపు మూడు కూడా ఇప్పుడే మాట్లాడాలి.
రైట్, ఇందులో అర్థం కాని విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? ఇబ్బందికర మీకు బాగా అర్థం కాని విషయాలు ఇంకేమైనా ఉంటే చెప్తారా?
వారు 23 వచనంలో చూసినట్లయితే వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు వేరొక పట్టణానికి పొమ్మన్నారు, అక్కడ ప్రాబ్లం లేదు. మనుషు కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్తున్నానని అన్నారు. ఇప్పుడు చెప్పింది ఎవరు? మన యేసు ప్రభులు వారే కదా. ఇస్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరు అన్నారు. మరి అప్పటి వరకు వీళ్ళు ఎక్కడ సంచారం చేస్తున్నట్లు అనేది నాకు ఒక ప్రశ్నగా ఉంది.
మీరు మనుషు కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయేలు పట్టణం, మనుషు కుమారుడు యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనుషు కుమారుడు వచ్చేంత వరకు మీరు ఇస్రాయేలు పట్టణంలో సంచారము చేసి ఉండరని నిత్యంగా అని అర్థం చేసుకోవచ్చు.
ఇంకేమన్నా ప్రశ్న, యేసు ప్రభు వారు వచ్చే వరకు స్వార్త వ్యాపిస్తుంది అన్న కోణంలో నేను అర్థం చేసుకుంటున్నాను సార్. వాళ్ళు ఒక ఇస్రాయేల్ వరకే ప్రకటించడం కాదు, ఆ తర్వాత అప్పుడు పేతురు గారిని తీసుకెళ్లి కొర్నీల దగ్గరికి తీసుకెళ్తారు, అక్కడ అన్ని జనులకి సువార్త బయటకు వెళ్తుంది. అదేవిధంగా పౌలు గారు బయటకు వెళ్తారు, అంటే ఆ సువార్త ఇస్రాయేల్ దగ్గర నుంచి అటు ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. మీరు ఇస్రాయేల్లోనే ఉండరు, నేను వచ్చేటప్పుడు అన్ని ప్రాంతాలకి సువార్త వ్యాపింపబడుతుంది అన్న కోణంలో మాట్లాడుతున్నది నాకు అర్థమవుతుంది సార్.
ఇస్రాయేల్ పట్టణములు అని అంటే యెరూషలేము మాత్రమే కాదు, ఇస్రాయేల్ 12 గోత్రాల వాళ్ళు ఆక్యుపై చేసుకున్నటువంటి పాలుతేనెలు, అప్పుడు అప్పట్లో పాలుతేనెలు ప్రవహించే దేశం అనబడేటువంటి ప్రాంతం అంతా యోర్దానికి ఇవతల యోర్దానికి అవతల, దాని గురించి ఇక్కడ ప్రభు వారు చెప్పారని నేను అనుకుంటున్నాను బ్రదర్.
రైట్ సిస్టర్, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా 18 నుంచి 23 వచనాల్లో? సో 18 నుంచి ఒకసారి బ్రీఫ్ గా నేను ఒక సమ్మరైజ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను, ఒకసారి చూద్దాము. సో 18వ వచనంలో వీరికి అన్ని జనులకు సాక్ష్య, ఆల్రెడీ దాని గురించి మనం డిస్కస్ చేశాము. 19 నుంచి మరి మన బాధ్యత, మరి ఏం చెప్దామో ఆలోచించండి. అనేటువంటి విషయాలు 18-20 వచనాల్లో మనకి తెలియపరుస్తా ఉన్నారు. సో భయంతో కలవరపడద్దు, పరిశుద్ధాత్మే సరైన మాటలు మనకి ఇస్తాడని, నిర్లక్ష్యంతో కాకుండా దేవునిపై ఆధారపడమని, మరి మన యొక్క బలహీనతల వైపు చూడకుండా ఆత్మ యొక్క శక్తి వైపు చూస్తూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో వెళ్లాలి అని చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 21-22 వచనాల్లో కుటుంబాల్లో విరోధం వస్తుందని, ఆ శత్రుత్వం కేవలం బయట వారి నుంచే కాదని, ఇంటి వారి నుంచి కూడా రావడానికి అవకాశం ఉందని, మరి చివరి వరకు సహించేవాడే రక్షించబడతాడు కాబట్టి అనేటువంటి విషయం ఇక్కడ మనకి 22 వచనం వరకు మనం చూస్తా ఉన్నాము. 23 వచనం, ఒక పట్టణంకు మీరు మిమ్మల్ని హింసిస్తే మరో పట్టణం వెళ్ళిపోమంటున్నాడు. అనవసరంగా మరి బాధల్ని మీరు అనవసరంగా తెచ్చుకోవద్దు. మరి దేవుని పని కొనసాగించడమే లక్ష్యము, ఒక చోటే ఉండి ఇది కాకుండా ఒక పట్టణం మిమ్మల్ని అంగీకరించకపోతే ఇంకో పట్టణానికి వెళ్ళిపోండి, మరి జ్ఞానయుక్తంగా ఉండండి అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చదువు. టోటల్ గా శ్రమలు తప్పవని, దేవుణ్ణి ఆ శ్రమల్లో కూడా వదలొద్దని, పరిశుద్ధాత్మ మనతో మనకి సహాయం చేస్తాడని, మరి సహనంతో చివరి వరకు మనం నిలిచి ఉండాలి అనేటువంటి విషయాల్ని ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. సో రైట్, టోటల్ గా ఉన్నటువంటి మొత్తం ఒక సారాంశాలు ఒక స్టోరీ లాగా ఒకటి చెప్పినట్లయితే తర్వాత అప్లికేషన్ తీసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. పార్టిసిపెంట్స్ ఎవరన్నా ఒకరు మొదటి వచనం నుంచి 23 వచనాల వరకు స్టోరీ లాగా చెప్పండి.
వాయిస్ వస్తుంది సార్?
బ్రదర్ వాయిస్ వస్తుంది, సమయం తీసుకుందాం.
మొదటి వచనం నుంచి చూసుకుంటున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు తన పరిచర్య నిమిత్తము ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులను ఏర్పరచుకుని వారికి ఆయన యొక్క అధికారాన్ని ఇచ్చి, యేసు ప్రభు ఏ అధికారం కలిగి ఉన్నారో ఆ అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి, వ్యాధుల మీద అదేవిధంగా దయ్యాల మీద అపవిత్రాత్ల మీద వాళ్ళకి స్వస్థపరచే అధికారాన్ని ఇచ్చి ప్రజల్లోనికి పంపుతున్నారు. ఆ పంపుతున్నప్పుడు వారు వారికి ఆజ్ఞాపించి అన్ని జనులకు కాకుండా ఇశ్రాయేలు పట్టణానికి వారికి మీరు వెళ్ళండి అని వారికి ఆజ్ఞాపిస్తూ వారిని పంపుతున్నటువంటి సందర్భంగా మేము చూస్తున్నాము. వారు చేయాల్సిన పని ఏదైతే యేసు ప్రభువు వారు నేర్పించారు, మీరు నా దగ్గర నుంచి మీరు ఇది ఉచితంగా పొందుకున్నారు కాబట్టి మీరు దాన్ని ఉచితంగానే వారికి బోధించండి, మీరు వెళ్లేటప్పుడు ఏది కానీ మీకు అవసరత నిమిత్తం ఏది మీరు తీసుకువెళ్ళకండి, నేను మిమ్మల్ని పంపుతున్నాను కాబట్టి నేను పంపే నేనే మీకు అక్కడ ఆయా ప్రాంతాల్లో మీకు ఆహారాన్ని సిద్ధపరుస్తాను. అదేవిధంగా మీరు ఏ పట్టణానికి వెళుతున్నారో ఆ పట్టణం వారు మిమ్మల్ని చేర్చుకున్నప్పుడు వారికి మీరు ఆ పట్టణం వెళ్ళినప్పుడు లేదా ఇంటికి వెళ్ళినప్పుడు శుభం పలకమని, ఆ శుభం పలికితే వారు ఎవరైతే నా మాటలు విని నాకు భయపడి భయభక్తులు కలిగి ఉన్నారో ఆ కుటుంబానికి ఆ యొక్క సమాధానం నిలిచి ఉంటుంది. లేదు, మీరు చెప్పే మాటలు అంగీకరించలేదు, వారు తిరస్కరిస్తాము, మేము దాన్ని యాక్సెప్ట్ చేయము అన్న వారి యొక్క కుటుంబానికి లేదా ఆ పట్టణానికి ఆ యొక్క సమాధానం అక్కడ నిలిచి ఉండకుండా అది మీతోనే వచ్చేస్తుంది. అలాగే ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోకుండా మిమ్మల్ని తరిమేస్తున్నారో ఆ పట్టణానికి మీరు ఆ పట్టణం నుంచి వచ్చేటప్పుడు మీ యొక్క పాదధూళి అక్కడ దులిపేసి చేసేయండి. నేను మళ్ళీ వచ్చినప్పుడు నేను తీర్పు తీర్చేసేప్పుడు ఆ యొక్క పట్టణాన్ని నేను తీర్పులో దాన్ని నేను తీసుకుంటాను. నేను చెప్పిన కూడా వినలేదు కాబట్టి వారి యొక్క స్థితి సుధమ్మ గుమ్మర కన్నా ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే తోడేళ్ల మధ్యకి నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటే ప్రజల్లో నేను మేము పంపుతున్నాను, నా మాటలు తిరస్కరించేవారు నా మీద నన్ను తిరస్కరించేవారు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు, వారు మిమ్మల్ని చాలా శ్రమలకు అప్పగిస్తారు. ఆ యొక్క శ్రమలు అది మీకు ఏదో మీ సొంత కార్యాలకు జరిగిన శ్రమలు కాదు, అది నామ నిమిత్తమే అది జరిగిన శ్రమలని మీరు ఆలోచించండి. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని వాళ్ళు కొడతారు తిరుగుతారు, ఎన్నో శ్రమలు చేసినా కానీ మీరు భయపడద్దండి, కదలకండి, మీరు బెదరకండి. ఎందుకంటే ఆ యొక్క సమయంలో ఏమి మీరు మాట్లాడాలో వారికి ఏమి మీరు చెప్పాలో అది ఆ సమయంలోనే మీకు ఆత్మ నా తండ్రి ఆత్మ మీకు దాన్ని అనుగ్రహిస్తారు. ఏమి సమయోచితంగా మీరు మాట్లాడరు, అది మా తండ్రి ఆత్మే మీకు అనుగ్రహిస్తుంది అని వారికి చెప్తూ, అదేవిధంగా జరగబోయే ఇక రోజు రానున్న రోజుల్లో జరగబోయే మాటలు తెలియపరుస్తున్నారు. తండ్రి పిల్లలు తండ్రి మీద కానీ తండ్రులు ఇట్లా అప్ప వారు మరణం ఒకరి మీద ఒకరు లేచి వాళ్ళు వాళ్ళు చంపుకుంటారు, ఇలాంటి ఇలాంటి స్థితిగతులు రానున్న రోజుల్లో రాబోతున్నాయి అని అక్కడ వాళ్ళు వాళ్లే అలా ఉంటే మీరు నా నామ నిమిత్తం మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తారు అని చెప్తూ, ఎవరైతే అంతం వరకు సహిస్తున్నారో, ఎవరైతే ఇవన్నీ కూడా ఈ శ్రమలన్నీ ఓర్పును సహిస్తున్నారో వాళ్లే రక్షింపబడినవారని అక్కడ యేసుప్రభులు వారు అక్కడ చెబుతూ, వారు ఈ పట్టణంలో మిమ్మల్ని ఇట్లా చేసుకున్నారు కాబట్టి మీరు వేరే పట్టణానికి పారిపోండి, అక్కడికి వెళ్ళి అక్కడ నా మాటలు మీరు ప్రకటించండి అని చెబుతూ, ఇదంతా జరుగుతూ ఉన్నంత వరకు నేను రెండో రాకడలో వచ్చేంత వరకు కూడా మీరు నేను చెప్పినట్లు మొదట ఇశ్రాయేలు పట్టణానికి వెళ్ళండి అన్నట్లు మీరు ఒక ప్రాంతంలోనే ఉన్నారు, మీ ద్వారా అనేకులు నా సువార్తను ప్రపంచమంతటా మీరు తీసుకువెళ్తారు, వారి ద్వారా నా యొక్క సువార్త వ్యాపించబడుతుంది అన్న మాటలు యేసుక్రీస్తు ప్రభువు గారు తెలియపరచారన్నది ఈ 1 నుంచి 23 వరకు ఉన్నటువంటి మాటలని అనుకుంటున్నా సార్. ప్రైజ్ లార్డ్ సార్.
రైట్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. చక్కగా వివరించారు. మీ యొక్క అప్లికేషన్ త్వర త్వరగా పార్టిసిపేట్ చెప్పినట్లయితే సమయం చాలా అయిపోయింది. దయచేసి త్వర త్వరగా మీ యొక్క అప్లికేషన్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పార్టిసిపెంట్స్ మీరు కూడా చాట్ బాక్స్ లో మీ యొక్క అప్లికేషన్ తెలియపరచవచ్చు ఈ 2 రోజుల యొక్క బైబిల్ స్టడీ నిమిత్తం.
ప్రభు యొద్ధ నుంచి రక్షణ మారు మనసు అన్నది మరి నేను ఉచితంగా పొందాను కాబట్టి మరి నశించిపోతున్న వారికి ఈ సువార్తను నేను కూడా ఉచితంగా ప్రకటించాలి అనేది అన్వయించుకుంటున్నాను కదా.
మరొకరు
సార్. నేను 23 మార్గంలో
ఉండాలన్నప్పుడు వచ్చేటువంటి ఎటువంటి ఇబ్బందులైనా ఎటువంటి శిక్షలకైనా నిలబడి ఆయన వాక్యాన్ని తర్కించే విషయంలో కానీ నిజంగా మనం మాట్లాడే విషయంలో కానీ ఎప్పుడు వెనక తగ్గకుండా దేవుని కొరకై నిలబడేలాగా ఉండాలని నేను నా అప్లికేషన్
దేవుని కోసం నిలబడాలనుకుంటున్నారు. రైట్ మరొకరు
సార్. ప్రైజ్లో సార్, నేను 23 వాక్యం నాకు అనుమించుకుంటున్నాను సార్. సార్ 22 వాక్యము, ఆయన నామం నిమిత్తం ఎన్ని శ్రమలు వచ్చినా ద్వేషింపబడినా అంతం వరకు సహించే ఆ యొక్క మనసు ప్రభు నాకు అనుగ్రహించాలని, అప్పుడే నాకు రక్షణ స్థిరమని ప్రభు చెప్పిన మాటను నాకు నేను అన్వయించుకుంటున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
రైట్ బ్రదర్, మరొకరు ఏం చెప్తారా?
సువార్త నిమిత్తం ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నేను సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాను సార్. నేను శ్రమలన్నింటి కూడా సహిస్తానికి ముఖ్యంగా ఉన్నాను సార్. ఓకే సార్.
రైట్ బ్రదర్, మరొకరు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్థిరంగా నిలబడాలని అనుకుంటున్నాను. అదేవిధంగా 19 వచనం ప్రకారం ఏ సమయంలో ఏం మాట్లాడించాలో దేవుడే మాట్లాడిస్తాడు కాబట్టి అదంతా దేవునికి విడిచిపెట్టి ముందుకు సాగాలనుకుంటున్నాను బ్రదర్.
రైట్ బ్రదర్, మరొకరు.
మరి నేను కూడా ఉచితంగా ప్రకటించాలనుకుంటున్నాను. ఆ దారిలోనే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మరి దేవుని మార్గాన్ని విడిచిపెట్టకుండా చివరి వరకు ఆయనలో నిలిచి ఉండాలని
అందరూ చెప్పారు. రైట్, అన్నిటి నిమిత్తం మరి తీసుకున్నటువంటి యొక్క అప్లికేషన్ నిమిత్తం ప్రార్థించవలసిందిగా ఒకరికి ఒకరి సమయం తీసుకోవాల్సిన టీమ్ మెంబర్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. టీమ్ మెంబర్స్ ఎవరైనా ఒకరు సిస్టర్ గారు సమయం తీసుకోండి. పూర్తి సిస్టర్ గారు
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మరి నిన్నటి దినము ఈ దినము మత్తయి సువార్త 10:1-23 లోతుగా వివరంగా ధ్యానించడానికి గ్రూప్ బైబిల్ స్టడీ ద్వారా మరి వాక్యంలోని సారాంశం చక్కగా గ్రహించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మరి యొక్క ధ్యానం యొక్క మరి ఫలితంగా ఈ దినం ప్రభా మరి టీం సభ్యులందరూ అన్వయింపు తీసుకున్నటువంటి తీర్మానాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా పార్టిసిపెంట్స్ లో కూడా చాలా మంది మరి ఇలాంటి తీర్మానాలు తీసుకున్నారని విశ్వసిస్తున్నాం. మేము తీసుకున్న ప్రతి తీర్మానాన్ని కూడా ప్రభా మీరు స్థిరపరిచి మా జీవితంలో మేము ఆ విధముగా నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించి నీ రాకడలో మేము కూడా ఎత్తబడే వారముగా ఉంటూ అనేక మందిని మీరు అక్కడ కొరకు సిద్ధపరచడానికి నన్ను మమ్మను మీరే మీ చిత్తానుసారమైన మార్గంలో నడిపించమని యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.
చక్కగా ప్రార్థన చేస్తున్న రూత్ శిస్ గారు వందనాలు. సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తా ఉన్నాను.